నాలుగవ అధ్యాయము తెస్సలోనికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుకుందాం. 13 నుంచి 18 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకు నిమిత్తం నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజ్జులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి, ఏకీభవించండి. అట్లాగే ఈ వారు మీరు ఎవరినైనా కలుసుకొని ఈ పరిచర్ను పరిచయం చేస్తుంటే వారిని తప్పకుండా ఈ ఉదయకాలపు బైబిల్ స్టడీకి మీరు ఆహ్వానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం వాక్యాన్ని క్రమముగా లోతుగా ధ్యానించడం, నోట్స్ కలిగి మీరు బైబిల్ స్టడీలో పాల్గొనాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, జీవాధిపతి, మృత్యుంజయుడ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినానికి అధిపతివి, మా జీవానికి అధిపతివి, స్తుతులకు స్తోత్రాలకు అర్హుడవు, ఆరాధనకు అర్హుడవు అని స్తుతిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన మరొక శ్రేష్టమైన దినం 8వ తేదీని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు, మాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉదయకాలం మీ పాదాలను ఆశ్రయించాం. మా అందరం దర్శించండి. మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలో, సాయంకాలం సహవాసాల ఆరాధనలో కూడా మీరు సన్నిధిని తోడుగా ఉంచి మహిమ తెచ్చుకోండి. నాకు మాకు దీవెనకరంగా ఈ సమయాన్ని ఉంచండి. ఆరాధన నడిపిస్తా ఉన్న హైదరాబాద్ సహవాసాన్ని ప్రభు మీరు ఇంకనూ బలపరచండి. రెండు రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉంచండి. సంఖ్యలోనూ ఆత్మలను వర్ధిల్ల చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో మరొకసారి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం బుధవారం బైబిల్ స్టడీలో భాగంగా తెస్సలోనికి పత్రిక ధ్యానంలో కొనసాగుతా ఉన్నాం. అందులో తెస్సలోనికి పత్రిక ధ్యానంలో భాగంగా 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. అయితే అందులోనే ఈ కీలకమైన పోర్షన్ ఈ సందర్భంలో మాట్లాడడం మంచిదని నేను రిజరెక్షన్ పోర్షన్ నుంచి పునరుద్ధానం గురించి తెస్సలోనికి సంఘానికి పౌలు భక్తుడు ఏ విషయాలు రాస్తా ఉన్నాడో ఆ విషయాల నుంచి మనం ఈ ప్రత్యేక సందర్భాన్ని బట్టి మనం ఈస్టర్ సండేలో ఉన్నాం కాబట్టి ఈ విషయాలు ధ్యానించడం బాగుంటుందని నేను కొంచెం ముందుకు వెళ్ళి ఈ పోర్షన్ తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన 13 నుంచి 18 వచనాల్లో చాలా గంభీరమైన విషయాలు, మేలైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. సో మనకి క్రైస్తవ్యానికి, క్రైస్తవేతలకు, విశ్వాసకి, అవిశ్వాసులకి ఉన్న స్పష్టత లేకపోతే వ్యత్యాసం ఏంటంటే, మరో జీవితం విషయంలో లేదా రాబోయే జీవితం విషయంలో మనకున్న స్పష్టత. వాక్యం చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ జీవిత కాలం మటుకే ఇదే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా గంభీరంగా ఈ విషయాలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు ఇంత తీవ్రతతో పరిచర్య చేశాడు? పరిచర్య ప్రభువును ప్రేమించి అరాకొరాగా చేయడం వేరు, కానీ ఇంత తీవ్రతతో పరిగెట్టడం గల కారణం ఏంటి? ఏంటి ఆ లాభం అన్న మాట మాట్లాడితే, రిజర్రెక్షన్ పునరుత్థానం పౌలు భక్తుడిని అంత బలపరిచింది, అంత క్లారిటీతో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ థెస్సలొనికా మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన నిద్రించిన వారి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. మరణం తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో మాట్లాడుతున్నాడు. పునర్జన్మ కాదు, పునర్జన్మ అంటే మరొక జీవితాన్ని సంపాదించుకోవటం, మనిషి జంతువుగా పుట్టడం, జంతువులు మనుషులుగా పుట్టడం, ఈ విషయాలు పునర్జన్మలో ఉంటాయి. ఇంకొక జీవితం కాదు, ఇదే జీవితం కానీ మరొక స్వభావం. పునరుత్థానం అంటే ఇంకొక జీవితం కాదు, మారిపోయే జీవితం కాదు, ఇదే జీవితాన్ని మనం మరొక రూపంలో, మరొక రూపం అన్నమాట మరొక స్వభావంలో, అల్ప జీవితం శాశ్వత జీవితంగా. దాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనంలో పునరుద్ధానం అలాగే ఉంటుంది అని, శరీరం బలహీనమైనదిగా విత్తబడుతుంది, బలమైనదిగా లేపబడుతుంది, మహిమ లేనిదిగా విత్తబడుతుంది, మహిమ కలదిగా లేపబడుతుంది అని గంభీరంగా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం అక్కడ చూడగలం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్న మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ జీవితం రాబోయే జీవితం. యేసుక్రీస్తు ప్రభు శరీర జీవితం చాలా చిన్నగా కనిపించింది, చాలా చిన్నగా, ఎంత నిడివి అంటే జస్ట్ 33½ ఇయర్, 33.5 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడ నేను బలంగా చెప్పగలిగిన మాట, 33½ సంవత్సరాలు మాత్రమే జీవించిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నేను 100 సంవత్సరాలు బ్రతకాలి అని ఎక్స్పెక్ట్ చేయడం అది అవిశ్వాసికి తగింది కాదు, పౌలైతే అట్లాగా ఆశపడ్డా, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను, ఆయన నాకు 100 సంవత్సరాలు ఇస్తాడు అనేది పౌలు ఆశపడ్డా. పౌలు చనిపోలా, పౌలు చంపబడ్డాడు, నరకబడ్డాడు, తల తెగి కింద పడింది. అది పౌలు జీవితం. అపోస్తుల జీవితాలు కూడా అదే. యేసుక్రీస్తు ప్రభు ఈ జీవితంలో ఆయన దీనుడిగా కనబడ్డాడు, రిచ్చుడిగా కనబడ్డాడు, ఆయన భేదవాళ్లా కనబడ్డాడు, ఆయన దరిద్రుడయ్యాడు అని వాక్యం మాట్లాడుతుంది. ఆయన ట్యాక్స్ కట్టడానికి కూడా డబ్బులు లేవు, తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అట్లాంటి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీద కనబడితే, ఆ యేసుక్రీస్తు ప్రభు నన్ను కోటీశ్వరుని చేస్తాడు, లక్షాధికారి చేస్తాడు, సమృద్ధినిస్తాడు. ఆయన సర్వాధికారి, కానీ అంటే ఏమైనా చేయగలడు, కానీ ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు, పాపం చేయలేడు, అన్యాయం చేయలేడు, అబద్ధమాడలేడు, ఆయన మాట తప్పలేడు. ఏమైనా చేయగలడు అన్నమాట దగ్గర చేయగలడు, హీ కెన్ డూ ఇట్, బట్ చేయలేడు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయలేడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుని మనం బాగా అర్థం చేసుకునేది శరీర జీవితంలో బాగా అర్థం చేసుకోలేము. నచ్చల యేసుక్రీస్తు ప్రభు అయితే నాటి లోకానికి నచ్చల, లుకాస్ వార్తలో ఒక సందర్భం రాయబడింది, యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే, యేసుక్రీస్తు ప్రభు ఏమో బోధిస్తుంది ఒకటి. అక్కడ మిస్అండర్స్టాండింగ్ అనుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఉద్దేశం ఒకటి, వాళ్ళు ఆయన దగ్గర నుంచి ఆశిస్తుంది ఒకటి. అది ఆ స్పష్టమైన వ్యత్యాసాలు లుకాసు వార్తలో మనం చూడగలం. లుకాసు వార్త 19వ అధ్యాయం ఒక మాట మనం చదవాలి. లుకాసు వార్త 19వ అధ్యాయము 11వ వచనం చదివితే, వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపముగా ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అగుపడినని వారు తలంచుట వలనను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందంటే, ఇక యేసుక్రీస్తు ప్రభు వెంటనే రాజ్యపాలన చేస్తాడు, రాజ్యపాలన వెంటనే చేస్తాడు, దేవుని రాజ్యం వెంటనే అగుపడినని వారు తలంచుట వలన ఆయన వాళ్ళకి అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పాడు. 12వ వచనం నుంచి ఏంటా ఉపమానం? రాజకుమారుడు రాజ్యం చేస్తాడు, కానీ ఇప్పుడు కాదు, రాజకుమారుడొక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశానికి ప్రయాణమై రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు. మరలా వచ్చాక రాజ్యం చేస్తాడు, ఇప్పుడు వేరే రాజ్యం చేయడానికి వెళ్తున్నాడు, రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దూరదేశానికి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నాడు ఆయన. అని వాళ్ళు కొంతకాలం నమ్మకత్వం చూపించటం కొరకు మీనాలు ఇచ్చాడు. మీనాలు ఇచ్చి వీటితోటి మీరు వ్యాపారం చేయండి, వ్యాపారం చేసి మీ నమ్మకత్వాన్ని మీ సామర్థ్యాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని వెళ్ళిపోయాడు. వెళ్ళి మరలా వచ్చాడు, ఆయన రాజ్యం సంపాదించుకొని వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు 15, అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడు వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన వద్దకి పిలువమని ఆజ్ఞాపించాను. ఒక మీనా తీసుకున్నవాడు 10 మీనాలు సంపాదించాడు, వాళ్ళకి రాజ్యం ఇస్తున్నాడు, నమ్మకత్వాన్ని బట్టి నిన్ను 10 పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నాడు. మరొకడు 1 మీనాను సంపాదించుకున్నాడు, 5 మీనాలు, 1 మీనాతో 5 మీనాలు సంపాదించాడు, అతన్ని కూడా అభినందించాడు, 5 పట్టణాల మీద అధికారిగా నియమించాడు. అంటే ప్రభువు మనకు రాజ్యం ఇవ్వడానికి మనసుంది, రాజ్యం ఇవ్వడానికి సమర్థుడు, మనల్ని సింహాసనాల మీద కూర్చోబెట్టడానికి సమర్థుడు, కానీ వెంటనే కాదు, కొంతకాలం పరీక్షించిన తర్వాత మన నమ్మకత్వాన్ని బట్టి. యేసుక్రీస్తు ప్రభు సింహాసనాన్ని సంపాదించుకున్నాడు, ఎప్పుడు? నమ్మకత్వాన్ని ప్రూవ్ చేసుకున్న తర్వాత. ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు శరీరంలో దేవుడు ఆయన పరీక్షించాడు, శరీరంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు, ఆయన సిలువ దగ్గర కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆ సిలువ మరణం తర్వాత ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన అధికారాన్ని సంపాదించుకున్నాడు. మనం కూడా అదే మార్గంలో ప్రయాణం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు ఆ ఉపమానం మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మరొక విషయం రాయబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం, నా శోధనలలో శ్రమలలో అని రాయబడింది. నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే, శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నా శ్రమలు మీరు నాతో పాటు ఉన్నారు, నన్ను చూసి అభ్యంతర పడలేదు అని మాట్లాడుతూ, కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల వద్ద అన్నపానాలు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. తండ్రి నాకు రాజ్యం ఇచ్చాడు నా నమ్మకత్వాన్ని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి నేను మీకు రాజ్యాన్ని ఇస్తున్నాను, సింహాసనాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. అంటూ 31వ వచనంలో, సిమోను సిమోను, ఇగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమను జల్లించటకు మిమ్మల్ని నేను కోరుకోనను, కానీ నాకు నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, రెండు జీవితాలు మన ముందు ఉన్నాయి. ఒకటి శరీర జీవితం, రెండు పునరుద్ధరణ జీవితం. శరీర జీవితంలో యేసుక్రీస్తు ప్రభువులాగే మనం జీవించాలి, నమ్మకంగా జీవించాలి, మితంగా జీవించాలి. మనిషి ఇక్కడ ఉన్న మనసు మాత్రం దేవుడి మీద, నిత్య రాజ్యం మీద ఉండాలి. రెండో జీవితాన్ని మనం, పునరుద్ధరణ జీవితాన్ని మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గర చూస్తున్నాం. అది ఎంత గంభీరమైన జీవితము, ఎంత గంభీరమైన జీవితము. ఆయన మహిమా శరీరంలో అగపడ్డాడు, ఆయన సర్వాధికారిగా కనబడుతున్నాడు, ఆయన సర్వాధికారిగా కనబడుతున్నాడు. మన నిరీక్షణ ఇది, మన నిరీక్షణ ఇది. నేను మరలా ఈ భూ సంబంధమైన బోధ, ఆశీర్వాదాల బోధ, శరీర సంబంధమైన బోధ, ఈ జీవిత కాలం మట్టికే ఆ పబ్బం గడిపేసే బోధలు లేదా విధానం, అది ఎంత మాత్రం విశ్వాసం తగింది కాదు. పునరుద్ధానం వెలుగులో మనం జీవించకపోతే నష్టపోతాము, మోసపోతాము అని వాక్యం ద్వారా నిమగ్నం చేస్తున్నాను. ఫిలిప్పీలకి రాసిన పత్రికలో పౌలు యొక్క స్టాండ్ ఎలా కనిపించింది? ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. ఏవేవి అన్న కాడ పైన లిస్ట్ అంతా ఇక్కడ ఈ జీవితంలో ఆయన పుట్టుకుని బట్టి, చదువుని బట్టి ఆయన గొప్పలా ఉన్నాడు. ఆయన హెబ్రీయుడు లాగా కనిపిస్తున్నాడు, ఆయన రోమా పౌరుషత్వం ఉంది, హెబ్రీయుడు, పరిషయుడు, గమలియల పాదాల వద్ద ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడు. శరీరానుసారంగా చెప్పాలంటే ఆయనకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ వాటిని ఆయన నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఎందువల్ల? ఎందువల్ల? 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని నేను పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నాను, దానికోసం మొత్తం నష్టపోతున్నాను అన్నాడు. మృతుల్లో నుంచి పునరుద్ధానం కలగాలని, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే పునరుద్ధాన జీవితంలోకి వెళ్ళాలంటే ఆయనలాగే జీవించాలి. ఆయన మరణంలో అనుభవంలోకి వెళ్ళాలి నేను, ఆ అడుగుల్లోనే అడుగులు వేయాలంటున్నాడు ఆయన. రెండవ మాట, ఆయన శ్రమలలో పాలువాడకతో ఎటుదో ఎరిగి నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని, తర్వాత ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరిగి నిమిత్తం, ఆయన పునరుద్ధాన బలం ఎరిగి నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడకుట ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాడిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను, నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకు బాబు అంటే నాకు పునరుద్ధరణ జీవితం కావాలి, నాకు పునరుద్ధరణ ఫలాన్ని నేను చూడాలి. అది బలమైన డ్రైవింగ్ ఫోర్స్ గా పౌలు జీవితంలో మనం చదువుతా ఉన్నాం. ఓవరాల్ గా బైబిల్లో నుంచి మనకి అర్థం కావలసిన కొన్ని బేసికల్ థింగ్స్ ఉన్నాయి. ఆ బేసికల్ ఫ్యాక్ట్ నేను మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. ఒకటే, బైబిల్ 3 మరణాల కోసం మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథం 3 మరణాల కోసం మాట్లాడుతుంది. ఆ 3 మరణాల్లో మనకు బాగా తెలిసింది, మన ఎక్కువగా మాట్లాడుకుంటుంది, ఎవరో మనకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేనిది ఏంటంటే ఫిజికల్ డెత్, భౌతిక మరణం. భౌతిక మరణం అది మనకు తెలుసు. ఆత్మదేహాలు వేరైపోవటం, దేహం మట్టిలో కలిసిపోవటం, అది ఆదికాండం 3:19 ఉంది. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు. అది మనం ఫిజికల్ డెత్ కోసం వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే రెండవ విషయం చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం, నువ్వు తిని దినాన నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు. మరి తినగానే ఆయనకి చనిపోయాడంటే చనిపోయాడు, అది ఫిజికల్ డెత్ కాదు, అది స్పిరిచువల్ డెత్. మానవుడు దేవునికి దూరం అవటం, ఆత్మ శరీరం నుంచి వేరైపోవడం ఫిజికల్ డెత్ అయితే, మానవుని ఆత్మ దేవునికి దూరం అయిపోవటం, అప్పటి వరకు దేవునితో అన్యోన్య సహవాసం, ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారితో సహవాసం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే వారిలో ఈ అవిధేయత కనిపించిందో అప్పటికే వచ్చాడు, అప్పటికే వచ్చాయని అడుగుతున్నాడు. నేను తినొద్దన్నది తిన్నావా తెలిసి అడుగుతున్నాడు. ఏమైనా పశ్చాత్తాపం కనబడుతుందేమో అని, పశ్చాత్తాపం లేదు కానీ ఇంకా కన్నింగ్ నేర్పు సాతాను స్వభావం మానవుల్లో కనబడతా ఉంది. బ్లేమ్ షిఫ్టింగ్, నింద తిరిగి దేవుడి మీద నెట్టడం, నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది, ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కాబట్టి ఆయన నెట్టేశాడు. 3వ అధ్యాయం ఆది కారణం మూడవ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టాడు. దేవునికి మానవుడికి మధ్య ఎడబాటు, దేవునికి మానవుడు దూరం అయిపోవడం, ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోవడం, ఆయన సన్నిధికి దూరం అయిపోవడం, అది ఆత్మీయ మరణం. అది ఆత్మీయ మరణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాయబడింది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు అన్నాడు. పాపం అపరాధం మనల్ని చావులోకి తీసుకువెళ్తుంది. కారణం ఆయన పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడికి పాపం గిట్టదు. పాపంలో ఉన్న నరుడు పరిశుద్ధ దేవుడితో ఉండలేడు, దూరంగా పారిపోతాడు, దాక్కుంటాడు. దేవుడి కావాలన్న, దేవుడు నాకు కావాలన్న దాహం, దప్పిక, ఆకలి ఉండుతాం. దేవుడి స్థానంలో డబ్బు, దేవుడి స్థానంలో పాపం, దేవుడి స్థానంలో స్వయం, దేవుడి స్థానంలో ఇంకొకటి ఏదో ఉంటుంది, దానికోసం పరిగెడతాడు. దేవుడికి దూరంగా, పాపానికి దగ్గరగా పరిగెడతాడు. అది ఆత్మీయ మరణం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ ప్రొడిగల్స్ అండ్ పారాబుల్లో దాన్ని మనం చూస్తాం. వాడు తండ్రికి దూరంగా పారిపోతున్నాడు. దేనికోసం? లోకం కోసం. దేనికోసం? డబ్బు కోసం. దేనికోసం? వేశ్యల కోసం. వాడు డబ్బు చేతపట్టుకొని నాన్నకు దూరంగా, పాపానికి దగ్గరగా పరిగెడుతున్నాడు. వాడి విషయంలో వాక్యం మాట్లాడుతున్నమాట, వాడు చనిపోయి బ్రతికాడు. ఎప్పుడు చనిపోయాడు? ఎప్పుడైతే నాన్నకు దూరంగా పరిగెట్టాడో అప్పుడే చచ్చిపోయాడు. స్పిరిచువల్ డెత్. ఎప్పుడు బ్రతికాడు? వాడికి బుద్ధి వచ్చింది, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి నాన్న దగ్గరికి పశ్చాత్తాప హృదయంతో వచ్చాడు, బ్రతికాడు. స్పిరిచువల్ డెత్, దూరంగా జీవించటం, దేవుడికి దూరం అవ్వటం స్పిరిచువల్ డెత్. 3వ మరణం ఎటర్నల్ డెత్, శాశ్వత మరణం. ఇది చాలా భయంకరమైన మరణం. దాని విషయంలో మనం స్పృహ కలిగి ఉండాలి. చాలా భయంకరమైన మరణం. ఎక్కడ దీన్ని చూస్తామంటే లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఎక్కడున్నాడు? మండుతున్న అగ్నిగుండంలో, అగాధంలో ఉన్నాడు. వద్దామని ఆశ ఉంది, రాలేడు. మధ్యలో అగాధం ఉంది. బయటికి తీయడం వల్ల కాదు, దేవుని కరుణ, దేవుని ప్రేమ, దేవుని చాలి లేదు. దేవుడు ఎంత మాత్రం కనికరపడ్డం లేదు, ఎప్పటికైనా దేవుని కలుసుకుంటాడా? ఇంకెప్పటికి కలుసుకోడు. ఎప్పటికైనా నీతిమంతుని కలుసుకుంటాడా? ఎప్పటికి నీతిమంతుని కలుసుకోడు. ఎప్పటికైనా నెమ్మది పొందే స్థలంలో అడుగు పెడతాడా? ఎప్పటికి అడుగు పెట్టడు. శాశ్వత మరణం, నిత్య మరణం, అగ్ని, ఆరదు, పురుగు, చావదు. దేవునికి మనం నిత్యత్వంలో దూరం అయిపోవటం. ఇప్పుడు దూరంగా జీవించటం ఆత్మీయ మరణం, శరీరంలో ఉండగా దేవుడికి దూరంగా బతకడం ఆత్మీయ మరణం. శరీరాన్ని విడిచిన తర్వాత ప్రకటన ప్రసంగ గ్రంథం 12:7, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి మరలా పోతుంది అన్నాడు ఎవరో? సొలొమోను ప్రసంగి. అంతవరకే ఆయనకు అవగాహన ఉంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి అంటే ప్రతి ఒక్కరి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది కాదు, ప్రతి ఒక్కరి ఆత్మ దేవుని తీర్పులోకి వెళ్తుంది. దాన్ని కొత్త నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:10, 5:10, 5:10, 5:10 ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే ఆయన కలిసిపోతుందని కాదు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షం కావలను. కాబట్టి క్రియలు, ఈ జీవితంలో మన నమ్మకత్వం ఏంటి? ఈ జీవితంలో మన నిరీక్షణ ఏంటి? ఈ జీవితంలో మన పరుగు దేని కొరకు? మన ప్రయారిటీస్ ఏంటి? ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాం? ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాం? శరీరంతో జరిగించిన వాటి క్రియల ఫలం పొందుతాం. మనం రెండు పునరుద్ధానాల కోసం వాక్యం చదువుతున్నాం, మృతజీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. కానీ ఎక్కడికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా అన్నది డిసైడ్ అవుతుంది. ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళరు. సొలొమోను లాగే కొద్దిపాటి అవగాహనతో చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని పరలోకాన్ని పంపించేస్తున్నారు. అందరూ స్వర్గేశ్రీయే, అందరూ స్వర్గాలకు వెళ్ళిపోతున్నట్టుగానే మాట్లాడుకుంటున్నారు. వాక్యం అట్లా చెప్పట్లా. ఒక్కవేళ ఈ జీవితంలో ఉన్నప్పుడు మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని చెంతన జీవించడానికి ఇష్టపడకపోతే మేము ఖాళీగా లేవు, మేము చాలా బిజీగా ఉన్నాం అని ఏదో ఒక సాకులు చెప్తూ దేవుడికి దూరంగా జీవిస్తా ఉంటే దేవుడి దగ్గరకు వస్తే లంచాలు మానేయాలి, దేవుడి దగ్గరకు వస్తే సినిమాలు మానేయాలి, దేవుడి దగ్గరకు వస్తే సాదాసీదాగా జీవించాలి, దేవుడి దగ్గరకు వస్తే ఎంజాయ్మెంట్ ఉండదు, దేవుడి దగ్గరకు వస్తే కలర్ఫుల్ లైఫ్ అంతా మిస్ అయిపోతున్నాం. కలర్ఫుల్ లైఫ్ అంటే అదే ఎంజాయ్మెంట్, పాపపు జీవితం, ఆత్మీయ మరణం, దేవుడికి దూరంగా జీవించటం. అట్లా జీవిస్తే దాని ఫలితం నిత్య మరణం, ఎటర్నల్ సెపరేషన్. కళ్ళు తెరవగానే నరకంలో ఉన్నాను అన్న విషయం అర్థమవగానే ఓ పశ్చాత్తాప మామూలుగా పొంగిపు రాదు. లుకాసువార్త 16:10 ధనవంతుడి పశ్చాత్తాపం మన అందరి పశ్చాత్తాపం కంటే ఘోరంగా ఉంది. ధనవంతుని ప్రేమ మనందరి ప్రేమ కంటే ఎక్కువగా ఉంది. మనుషుల మీద ప్రేమ పొంగిపోస్తుంది. నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ రక్షణ పొందాలి. ఇప్పుడు వాళ్ళ రక్షణ పొందాలి అదేం లేదు. అప్పటికి వెళ్తే ఇక వేరే ఎదండ ఏముండదు, వేరే ప్రయారిటీస్ ఏముండవు. బాగా చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలి, అంటే అది నాన్ సెన్స్ లా ఉంటుంది, అది వృధా ప్రయాసలా ఉంటుంది. అదేం లేదు అక్కడ ధనవంతుడికి. నా సహోదరు రక్షణ పొందాలి అదే ఆయన ఏడుపు. ఎంత ప్రేమ పొంగుకొస్తుందో, ఎంత పశ్చాత్తాప పొంగుకొస్తుందో. ఇప్పుడు మనకి మనుషుల మీద ప్రేమ, ఇప్పుడు మనకి పశ్చాత్తాపం లేకుండా ఉంటే నరకంలో మన పశ్చాత్తాపానికి అర్థం లేదు, నరకంలో మన ప్రేమకు అర్థం లేదు. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తామో, ఎంత ప్రేమిస్తామో నరకంలోకి వెళ్ళాక, కానీ ఉపయోగం లేదు. అది నిత్య మరణం. దాన్ని ప్రకటన గ్రంథంలో రాస్తాడు. ప్రకటన గ్రంథం 21:10 ఎనిమిదో వచనం, 21వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. తిరిగి వారిని, అవిశ్వాసులను, అపాహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకాలతో మండుగుండంలో పాలు పొందుతురు. ఇది రెండవ మరణం. ఇది రెండవ మరణం. ఫిజికల్ డెత్ మనల్ని బాగా భయపెడతా ఉంది. ఫిజికల్ డెత్ జస్ట్ అది ట్రాన్సిషన్ మాత్రమే, అది ప్రయాణం మాత్రమే, అది పెద్ద నొప్పే ఉండదు, పెద్ద కష్టమే ఉండదు. మనం చాలా చిన్న శ్రమ గుండానే, చాలా చిన్న శ్రమ ద్వారానే ఫిజికల్ డెత్లోకి వెళ్తాం. అంత పెద్ద కష్టమే ఉండదు. వేరే ఎటర్నల్ డెత్, ఎటర్నల్ డెత్ నిత్య మరణం, నిత్య మరణం వేదన పండ్లు కొరకుతాం. అదే బైబిల్ బలంగా బోధించే. యేసుక్రీస్తు ప్రభు ఫిజికల్ డెత్ ఎట్లా ఉంది? ఘోరంగా ఉంది, ఘోరంగా ఉంది. సిలువ మరణం అది, అది దానికంటే భయంకరం నరకం. అది ఎంత ఒకరోజు ఆ శరీర శ్రమ ఎంత ఒకరోజు, కానీ నరకంలో రోజు కాలుతూనే ఉంటాం, 24 గంటలు కాలుతూనే ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు చాలదు, భయంకరం. ఈ మూడు విషయాలు ఫిజికల్ డెత్ బైబుల్ దాని విషయంలో అసలుకి పట్టించుకోవట్లా. దాని నిద్ర ఉంది, దాని ప్రయాణం ఉంది, దానికోసం బైబిల్ పట్టించుకోవట్లా. అది ప్రతి ఒక్కరు ఆ ఫేజ్ గుండా వెళ్లాల్సిందే, ఆ ఫేజ్ గుండా వెళ్లాల్సిందే. ఆ ఫిజికల్ డెత్ దగ్గర లక్షలు ఖర్చు పెట్టడానికి మనం పరిగెడతాం. లక్షలు ఖర్చు పెట్టినా సరే ప్రాణం కాపాడుకోవాలని. కానీ దానికంటే భయంకరమైంది అటర్నల్ డెత్. అటర్నల్ డెత్ అట్లాగే స్పిరిచువల్ డెత్, దేవుడికి దూరంగా ఉంటా ఉంటే దానికోసం లక్షలు ఖర్చు పెట్టినా తక్కువే. నరకానికి పోతా ఉంటే ఆ నరకానికి పోతున్నామని కాపాడడానికి ఏం చేసినా తక్కువే. అది మనకి విశ్వాసులకు అర్థం కావలసిన విషయం. కాబట్టి డెత్ విషయంలో బైబిల్ మూడు విషయాలు మాట్లాడుతుంది, ఫిజికల్ డెత్, స్పిరిచువల్ డెత్, అటర్నల్ డెత్. అటర్నల్ డెత్ ఈవెన్ ఫిజికల్ డెత్ విషయంలో బైబిల్ మనం ముందు పెడతా ఉన్న చరిత్ర ఏంటంటే, దేవుడు మనల్ని ఫిజికల్ డెత్ గుండా వెళ్లే వారిలాగా చేయలేదు, డెత్ ఉన్నవారిగా చేయలేదు. ఈవెన్ ఈ శరీరానికి మరణం లేకుండా దేవుడు చేశాడు. అది వాక్యంలో ఉన్న గంభీరమైన సత్యం. ఆదికాండం ఆ మాట మనం చూడాలి. ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయము 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వాడిని సృజించాను. గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. దేవుని స్వరూపం ఏంటి? ఆత్మరూపి. ఆత్మరూపి ఎంతకాలం ఉంటాడు? ఆయనకి లెక్కే లేదు, ఇంత అని లెక్కే లేదు. ఆయన ఆయుష్కాలానికి మితి లేదు, పరిమితులు లేవు, లిమిటేషన్స్ లేవు. ఆదాము దేవుడు చేసినప్పుడు ఎంతకాలం బతికేవాళ్ళ చేశాడు? ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. పరిమితులు లేని వాళ్ళలాగా ఆయుష్కాలం ఇంత అని చెప్పలా, ఇంత అని చెప్పలా. అవిధేయత చూపించకపోతే ఎల్లకాలం ఆదాము అలాగే ఉంటాడు, ఎల్లకాలం ఆదాము అలాగే ఉంటాడు. అవిధేయత దగ్గర నువ్వు మన్నైపోతావు అన్నాడు. అవిధేయతను బట్టి మంటిలో కలిసే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఎల్లకాలం యవనంగానే ఉంటాడు, ఎల్లకాలం జ్ఞానంతోటే ఉంటాడు, ఎల్లకాలం బాగుంటాడు. కాబట్టి 930 సంవత్సరాలైన బతికాడు, ఎప్పుడు పాపం ప్రవేశించిన తర్వాత. లేకపోతే ఆ 930 అన్నది అది ఎప్పటికీ ముగింపులోకి రాదు. లకాలం ఉంటాడు, దేవుని ఆయుష్కాలం అనంతం. అట్లాగే ఆదాము ఉంటాడు, అట్లాగే ఆదాము ఉంటాడు. కాబట్టి మనం నోవాహ జలప్రలయానికి ముందటి పితృల కోసం చదువుతా ఉన్నప్పుడు ఈ శరీరానికి ఉన్న ఆయుష్కాలం సుమారు 1000 ఇయర్స్ గా మనం చదువుతున్నాం బైబిల్లో మెతూషెలా 967 సంవత్సరాలు బతికాడు. నోవాహు జల ప్రళయం దగ్గర దేవుడు ఫిజికల్ డెత్ ని ఇంకా తొందరగా తీసుకొచ్చాడు. 120 సంవత్సరాలకి కుదించబడింది నరుని ఆయుష్కాలం. ఆదికాండం 6:3 ఆ మాట రాయబడింది, వారు దినములు 120 ఏండ్లకు 120 ఇయర్స్. తర్వాత కాలంలో మోషే కాలానికి వచ్చేసరికి మోషే ప్రార్థన బట్టి మనం 90వ కీర్తన 10వ వచనంలో మా ఆయుష్కాలం 70 అధిక బలం ఉంటే 80 100 అన్న మాట చెప్పలేకపోయాడు ఆయన. 100 లేదు 70 80 70 80 ఇప్పుడు మనం దాన్ని పట్టుకుని ఎలాడుతున్నాం 70 80 70 80 70 80. అది ఎప్పుడు? క్రీస్తు పూర్వం మోషే 1500 సంవత్సరాలు చెప్పిన మాట. కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే మనం దాన్ని చదివే మాట ఏంటంటే యాకోబు పత్రిక 4:14 ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. క్షణమాత్రం. రేపు గ్యారెంటీ లేదు, మరో గంట గ్యారెంటీ లేదు, 70 80 గ్యారెంటీ లేదు. అది కొత్త నిబంధనలో, అది మొదటి శతాబ్దంలో రాయబడ్డ గ్రంథం యాకోబు పత్రిక, మొదటి శతాబ్దం రాయబడ్డ గ్రంథం. దాన్ని మనం చూస్తున్నాం. మనం చదువుకున్న ఈ మూలవాక్యంలో తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దాన్ని సదాకాలం అంటున్నాడు. సదాకాలం అంటున్నాడు తెసలోనిక మొదటి పత్రిక 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. వారి గాల్లో గాల్లో కలిసిపోవట్లా వారు ఉనికిలోనే ఉన్నారు, వారు సజీవులుగానే ఉన్నారు. ఎంతకాలం? ఎల్లకాలం. ఎల్లకాలం అది 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 70 80 సంవత్సరాలు కాదు. వారు సజీవులుగానే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన జీవితం, ఆ పునరుద్ధాన జీవితం ఎలాగైతే ఇప్పటికీ ఎంతకాలం అది? 2026 సంవత్సరాలు. యేసు సజీవుడు. యేసుక్రీస్తు ప్రభువును నిద్రించిన వారి కోసం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. 14:13 క్రీస్తునందు మృతునందు మృతులు ధన్యుడు. వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళేమి ఉనికిని కోల్పోవట్లేదు. కాబట్టి యేసునందు యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్ముతున్నాం కదా. అలాగే అదే ప్రకారం యేసును నిద్రించిన వారి దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఆయనతో పాటు మృతునందున వారు ఉంటారు. 17వ వచనం చివరి మాట ఇలా రాస్తున్నాడు. 17వ వచనం ఆమె ఎదుట సజీవుల మంది నిలిచిండు మనం, వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. అక్కడ కాగా మనం సదాకాలం. ఎంతకాలం? సదాకాలం. 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు. పరిమితులు అనంతకాలం. అనంతకాలం. నేనంటాను ఇంకో 1 సంవత్సరం మనిషిని బతికించుకోవడం కోసం లక్షలు ఖర్చు పెట్టడానికి తాపత్రయపడుతున్న మనం ఇంకో 1 సంవత్సరం కాదు, సదాకాలం బతికించుకోవడం, సదాకాలం సజీవుల్లో ఉంచటం, దానికోసం ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం? ఈవెన్ మనం సదాకాలం జీవించడం కోసం, మనం ప్రేమించిన మన పిల్లలు సదాకాలం జీవించడం కోసం, మనం ప్రేమిస్తున్న మన స్పౌస్ సదాకాలం జీవించడం కోసం, మన పేరెంట్స్ ని సదాకాలం జీవింపు చేయడం కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత తాపత్రయపడుతున్నాం? లేదు. అర్థం ఏంటంటే మనం నిరీక్షణ కలిగి జీవించట్లా, మనం పునరుద్ధానం వెలుగులో జీవించట్లా, మన వాక్యంలో జీవించట్లా. ఎవరో చెబితే పరిచర్ చేసేది కాదు, ఎవరో చెప్తే ఎవరి కోసమో కాదు ఇది. పునరుద్ధానం మనకు అర్థమైతే అంతకంటే గొప్ప లాభం ఇంకేముంది, అంతకంటే జీవితానికి పరిష్కారం ఇంకేముంది అని పరిగెడతాం. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, సదాకాలం మనం ప్రభువుతో ఉండిపోతా ఉన్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో నిజంగా ఎంత భాగ్యవంతులో వారు, ఎంత భాగ్యవంతులో మృతులను తిరిగి లేచిన వారు, ఎంత భాగ్యవంతులో. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడ్డ వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని వారు చనిపోలా చంపబడ్డారు, వధించబడ్డారు, నరకబడ్డారు, హతసాక్షులయ్యారు. ఈ జీవితం ఎట్లా ఉంది? యేసుక్రీస్తు ప్రభులాగే శిలువ మరణం. బాగోలా? బాగోలా. ఈ జీవితంలో వారు బాగా జీవించారు కాదు, కాదు, బలైపోయారు. 11వ వచనం వారి కోసం రాయబడతా ఉంది, తెల్లని వస్త్రం వారిలో ప్రతి వారికి ఇవ్వబడిను, తెల్లని వస్త్రం వారిలో ప్రతి వారికి ఇవ్వబడింది. 11వ వచనంలో ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడును. వారు విశ్రాంతిలో ఉన్నారు. బాబు ఇంకెప్పుడు మాకు తీర్పు, ఇంకెప్పుడు మాకు అసలైన వైభవం చూపిస్తావంటే ఇంకా లెక్క పూర్తవ్వాలి, ఈలోగ మీరు రెస్ట్ తీసుకోండి అని వాళ్ళకి సమాధానం ఆ వచనాలను చదువుతున్నాం. ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయంలో వీరు రాజీపడని క్రైస్తవులు, ఏ మాత్రం రాజీపడలేదు గారు. 20వ అధ్యాయం 4వ వచనం, అంతటా సింహాసనమును చూచి తిని వాటి మీద ఆశలై ఉండు వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడును. ఈ సింహాసనాల మీద కూర్చున్న ఎవరు ఈ అధికారులు, లేకపోతే ఆ రాజులు ఎవరు అని ప్రశ్నకు సమాధానం, వారెవరంటే క్రూర ముఖానికైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయలేదు. ఎక్కడ బెండవలా, ఎక్కడ రాజీ పడలా, ఎక్కడా మోసుకోలా. వారు క్రూర ముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకోని వారు రాజీ పడలేదు. ఇంకేమైరంటే రాజీ పడలేదు గాని యేసుక్రీస్తు ప్రభు విషయంలో మాత్రం పిచ్చిగా బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభు విషయంలో మాత్రం ఏమంటారు, చేతులు కోసుకున్నారు, చెవులు కోసుకున్నారు, ప్రాణం మీద తెచ్చుకున్నారు. వాళ్ళు అంత పిచ్చి ప్రేమించుకున్నారు యేసయ్య మీద. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము చిరఛేదనం చేయబడ్డ వారి ఆత్మను చూసి తిని చంపబడ్డారు, నరకబడ్డారు. చిరఛేదనం చేయబడ్డ ఆత్మలది. వారేం నష్టపోయారా? నో, వారు బ్రతికిన వారే. వారు పునరుద్ధానంలో ఉన్నారు. 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు, బతకడం కాదు రాజ్యం చేశారు. విశ్రాంతి అంటే ఏంటి? బెడ్ల మీద పడుకుని అట్లాగే ఉంటారా? ఇక లేవరా? సమాధిలో విశ్రాంతి లాగా పరలోకంలో కూడా విశ్రాంతి కాదు. విశ్రాంతి అన్న మాట దగ్గర దుప్పడు ముసుకేసుకుని పడుకోమని కాదు. విశ్రాంతి అంటే ఇప్పుడున్న ఈ ప్రయాస, ఈ శ్రమ, దీనంతటి నుంచి విశ్రాంతి. దేవుడు 6 దినాలు పనిచేశాడు, 7వ దినాన్ని విశ్రమించాడు. అంటే అర్థమేంటి? దేవుడు రెస్ట్ తీసుకున్నాడు, నిద్రపోయాడనా? కాదు, ఆయన అనుకున్న పని నుంచి ఎడబాటు. ఏం పని చేయట్లేదని కాదు, ఇప్పుడు పనిచేస్తున్నాడు ఆయన. విశ్రాంతి మనం తెచ్చుకున్న శాపం, పాపం, శ్రమ, దాని నుంచి విశ్రాంతి. అంతే తప్ప వాళ్ళు తుప్పుడు ముసుకేసుకుని పడుకోవట్లా. వారు ఏం చేస్తున్నారు? రాజ్యం చేస్తున్నారు, సింహాసనాల మీద ఉన్నారు, ప్రభుతో కూడా రాజ్యం చేస్తున్నారు. 1000 సంవత్సరాలు అన్న మాట దగ్గర దాన్ని సంపూర్ణ కాలం అంటారు. లిటరల్ గా 1000 కాదు, సంపూర్ణ కాలం, దీర్ఘకాలం అంటారు. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణం అంటే నరకానికి అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులు. విశ్రాంతి అని నిద్రపోతున్నారని కాదు, యాజకత్వం చేస్తున్నారు. ఆరాధకులు, ఆరాధకులు దేవుణ్ణి సేవిస్తున్నారు, ముఖాముఖిగా దర్శించుకుంటున్నారు. యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం లేదు. యాజకులు రాజులు, వారు రాచరికం చేస్తున్నారు, యాజకత్వం చేస్తున్నారు. కాబట్టి 1000 సంవత్సరాలు 10వ వచనంలో దీర్ఘకాలం మరొక మాట రాయబడింది. 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకాలు గల గుండంలో పడవేయబడెను. అచట ఆ క్రూరముఖం అబద్ధ ప్రవక్త ఉన్నారు, ముగ్గురు సాతాన త్రిత్వం, ముగ్గురు నరకంలోకి వెళ్ళారు. అచట ఆ క్రూరముఖము అబద్ధ ప్రవక్త ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రిం బవళ్ళు బాధించబడదురు. యుగ యుగాలు రాత్రిం బగళ్ళు బాధించబడతారు. అపవాది, అపవాది దూతలు, అపవాది సంబంధులందరూ కూడా. కాబట్టి పునరుద్ధాన జీవితంలో మనం నిత్యత్వం, చాలా అద్భుతమైన జీవితం. నిత్య నరకం చాలా భయంకరమైన జీవితం. రెండు నిత్యత్వమే, ఏది ఆగిపోదు. ఏ జీవితానికి కూడా అంతం లేదు, ఏ జీవితానికి కూడా అంతం లేదు. కావున ప్రియులరా, మనం యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన వెలుగులో జీవించటం, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన వెలుగులో జీవించటం ఎంత ప్రాముఖ్యమైందో బైబిల్ బోధన, అపోస్తల బోధన, పౌలు భక్తుని యొక్క బోధన, మన నిరీక్షణ అదై ఉండాలని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ మాటలు మనం సీరియస్గా తీసుకోవాలి. ఈ జీవితం, రాబోయే జీవితం, యేసుక్రీస్తు ప్రభు దీన్ని ఎట్లా వాడుకోవాలో మాట్లాడుతున్నాడు. ఆయన ఎట్లా వాడుకోవాలో మాట్లాడుతున్నాడు ఆయన. మార్కు సువార్త 8వ అధ్యాయం 34 కూడా చదవాలి. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన వద్దకు పిలిచి, ఇదేదో శిష్యులకే కాదు, శిష్యులు ఉన్నారు, జనసమూహం కూడా ఉన్నారు, అందరితో మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నీకేం కావాలో కోరుకో, అది ఇస్తాను కాదు, ఏమైనా చేయగలడు కాబట్టి నీ మీద ఈగ వాలకుండా చూసుకుంటాడు కాదు, చేయగలడు, చెయ్యడు. పెట్టుబడి పెట్టు అంటున్నాడు ఆయన, వ్యాపారం చేయంటున్నాడు, లాభాలు సంపాదించు అంటున్నాడు, నా మీద ప్రేమ ఏంటో ప్రూవ్ చేసుకో అంటున్నాడు, మనుషుల మీద నీకున్న ప్రేమ ఏంటో ప్రూవ్ చేసుకో అంటున్నాడు. ఎంత నష్టపడతావో, ఎంత కష్టపడతావో నీ ఇష్టం, ప్రూవ్ చేసుకో అంటున్నాడు. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. రెండో మాట, తన సిలువను ఎత్తుకోవాలి. కిరీటం అక్కడుంది, సింహాసనం అక్కడుంది, ఇక్కడ సిలువ ఉంది. నువ్వు ఎత్తుకోవాల్సిందే, నేను ఎత్తుకోవాల్సిందే. ప్రభువా, నాకు సింహాసనం కావాలి, కిరీటం కావాలి, నష్టపోతాం. ప్రభు సిలువ ఎత్తుకో అన్నాడు. సాతాను సిలువు కాదు, కిరీటం ఇస్తానరా అన్నాడు. ఏం కావాలో కోరుకో, ఈ లోకరాజ్యాల మహిమ, వాటి వైభవం నాది, నీకు ఇస్తాను కోరుకో. ఏ పోస్టింగ్ కావాలో కోరుకో, ఇస్తానంటున్నాడు. కాబట్టి సిలువెత్తుకోవాలట, మనల్ని మనం ఉపేక్షించుకోవాలట, ఆయన వెంబడించాలట. తన్ను తాను ఉపేక్షించుకొని ఆయన వెంబడించాలి. ఇక నేను లేను, క్రీస్తే, నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు క్రీస్తు, నేను కాదు, నాట్ ఐ. నా విషయంలో నో చెప్పుకోవాలి, ఆయన విషయంలో ఎప్పుడు ఎస్ సార్. ఆయన పిలిస్తే పిలుపుకి, ఆయన చెప్పిన మాటకి ఆల్ ద టైమ్ సే ఎస్. ఎప్పుడు ఆయనకి విధేయత చూపించాలి, ఎప్పుడు మనల్ని మనం తృణీకరించుకోవాలి. అదే శిలువ ప్రయాణం, అదే శిలువ మార్గం. అర్థం కాలేదు ప్రభువా అంటే అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. 35వ వచనం, తన ప్రాణాన్ని రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకున్నాను. నల్లా జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కడైనా బైబిల్లో మనల్ని మనం ప్రేమించుకోవాలని ఉందా అని ఒక సహోదరుడితో మాట్లాడుతూ ఉంటే చాలా మంది అంటారు, ఆయన కూడా అన్నాడు, ఏ ఉందిగా నినువలే నీ పొరుగోడిని ప్రేమించని, పొరుగోడిని ప్రేమించు అని చెప్పడానికి మనల్ని మనం ప్రేమించుకుంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. మనల్ని మనం ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని ఉందా అంటే లేదు. తృణీకరించుకోండి, ఉపేక్షించుకోండి, సిలువెత్తుకోండి, పోగొట్టుకోండి, నష్టపోండి అని చాలా స్పష్టంగా వాక్యం చెప్పింది. తన ప్రాణాన్ని రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొను. పెట్టుబడి పెడితేనే మనం దీన్ని కాపాడుకునేది, కష్టపడితేనే దీన్ని మనం కాపాడుకునేది, శ్రమ పడితేనే పునరుద్ధానంలో ఉండేది, శ్రమ పడితేనే సింహాసనము, శ్రమ పడితేనే కిరీటము, శ్రమ పడితేనే బహుమానము. ప్రతి మనుషుడు తాను చేసిన క్రియలు చెప్పిన ప్రతిఫలం పొందుతాడు. 2 కొరింథీ 5:10 చదివాం మనం, 5:10 మనం చదివాం. ఈ మాటలు తెసలోనికి సంఘానికి రాస్తున్న పౌలు మనం ఈ జీవితం ఎట్లా ఉంది, రాబోయే జీవితానికి ఎట్లా సిద్ధపడ్డాడు అన్న మాట చూస్తే, ఓ ఆయన ఆయన సిలువ వేసుకున్నాడట, ఆయన సిలువ మార్గంలోనే ప్రయాణించాడు, ఆయన సిలువ మార్గంలోనే ప్రయాణించాడు. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. అంటే ఏమైంది, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన సిలువెక్కాడు? మనకి కనబడుతో ఆయన నిర్ణయం, ఆయన తీర్మానాలు, ఆయన మారు మనసు ఆయన మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, నా స్వయం చచ్చిపోయింది, నా ప్రయారిటీ చచ్చిపోయాయి, నేను సిలువేయబడ్డాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను ఆయన కొరకు, నేను ఆయన వెంబడి జీవిస్తున్నాను. అంతే, నా ఇంకా నాదు అంటే ఇంకేం లేదు, నాదంటే ఇంకేం లేదని చెప్పేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, నేనే కాదు ప్రతి క్రైస్తవుడు అలాగే జీవించాలంటాడు ఆయన, నేను అలా జీవిస్తున్నాను అన్నాడు. 5వ 23:24 మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. శరీరాన్ని సిలువేయాలట, ఎండగట్టాలని మాట్లాడుతున్నాడు. అందరూ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మాట్లాడుతున్నాడు ఎండగట్టడం అంటే ఏంటో మాట్లాడుతున్నాడు. 27వ వచనం, గాలిని కొట్టినట్లు పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమని నా శరీరాన్ని నలగొట్టి దానిలో పచ్చుకొనిచున్నాను, నలగొడుతున్నాను అంటున్నాడు. 25వ వచనంలో 10 మంది పోరాడి ప్రతి వాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. మితం అమితం కాదు, అన్ని విషయాల్లో మితంగా ఉండటం. వారు ఎలాగైతే వారు అనుకున్న గెలుపు కొరకు, బహుమానం కోసం, కిరీటం కొరకు వాళ్ళు పరిగెడతా ఉన్నారో, వాళ్ళ సుఖాలను చంపుకొని పరిగెడతా ఉన్నారో, వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నారో, అట్లాగే బహుమానం కోసం, వారైతే క్షయమైన కిరీటం కోసం, మనమైతే అక్షయమైన కిరీటం కోసం పరిగెట్టాలి, మితంగా ఉండాలి, నలగొట్టుకోవాలి, సాధన చేయాలని మాట్లాడుతున్నాడు. నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 31వ వచనంలో మాట్లాడుతున్నాడు. మనం భోజనం చేస్తున్నాను, మీరు భోజనం చేస్తున్నాను, పానం చేస్తున్నాను, ఏం చేసినాను, సమస్తం ప్రభు మహిమ కోసమే. నా కోసం లేదిక, నా కోసం లేదు, ప్రభు మహిమ కోసమే. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, బ్రతకూడదు. మన కోసం మనం బ్రతకూడదు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఆయన ప్రభు, నేను దాసుణ్ణి. హీఈస్ మై లార్డ్. కోటి పరిభాష లార్డ్ గతంలో వాడేవారు, వాడతలేదు. మై లార్డ్, నా ప్రభు, మీరేం చెప్తారు చెప్పండి, అదే చేస్తా. మై లార్డ్, మీరేం చెప్పినా చేస్తా. నీ దాసుణ్ణి మరి తల్లి, నీ దాసురాల్ని. కాబట్టి ఆయన ప్రభు, ఆయన పునరుద్ధానుడు. మనం ఆయన కోసమే, మనం మన కోసం కాదు. మనం బ్రతికినా ప్రభు కోసమే, మనం చనిపోయినా ప్రభు కోసమే. మనం బ్రతికినా చనిపోయినా ప్రభు వారు. నేను నీ దాసుణ్ణి, నీ రక్తం ఇచ్చిందని కొనుక్కున్నాను. నువ్వు నన్ను నీ సిలువ యాగం ద్వారా విమోచించావు, నాకు జీవ మార్గాన్ని చూపించావు, నరకం నుంచి తప్పించావు. నేను నీ దాసుణ్ణి. అది మన 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 పట్ల మనం ఉండాల్సిన దృక్పథం. మన నుంచి ఆయన ఆశిస్తుంది పునరుద్ధాన వెలుగులో నమ్మకంగా జీవిద్దాం. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.